मति परिजना प्राणा शरीर गृह पूजा के विषयोपभोग रचना निद्रा समाधि स्थिति संचार पदया प्रदक्षिण विधि स्तोत्राणि सर्वांगिरो यद यद कर्म करोमि तत्तदखिलं शुंभो तवाराधनम् करचरण कृतं वा कर्म वा कायजं वा श्रवण नयनजं वा मानसं वा अपराधम् विहितम् अविहितं वा सर्वमेतत् क्षमस्व शिव शिव करुणाब्दे श्री महादेव शंभो वंदे शंभुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्य शशांकवह्निनयनं वंदे मुकुंद प्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं परमशिवाय नमः ओम नमः शिवाय। మొదటి రోజు విచారణ పూర్తయింది, మొదటి రోజు కార్యక్రమం పూర్తయింది. ప్రియ పరమానంద శివానంద స్వరూపులారా, శ్రోతలారా, మీరందరూ చాలా చక్కగా వినటం నేను చేసిన తపస్సు యొక్క ప్రయోజనంగానే భావన చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి, పాల్గొంటున్నటువంటి, ప్రేరణభూతులైనటువంటి చిరంజీవి కౌశిక్, చిరంజీవి రవి, కళ్యాణమస్తు, శుభమస్తు, ఐశ్వర్యమస్తు. మొదటి రోజు సాయంకాలం చక్కగా సభ ముగించిన తర్వాత రామచంద్రమూర్తికి ఒక అలవాటు ఏమంటే, ఇంటికి వెళ్లిన తర్వాత, అంతఃపురానికి వెళ్లిన తర్వాత హాయిగా స్నానం చేసి భోజనం చేసి నిద్రపోడు. ఏం చేస్తారు, కూర్చుని ఒక చోట ఆశీనులై కూర్చుని ఆ రోజు చెప్తున్నటువంటి విశేషాలన్నీ కూడా ఒక్కసారి మననం చేసి పరిశీలన చేసి మళ్ళా కొత్త కొత్త ప్రశ్నలతో కొత్త కొత్త ఆవేశ భావాలతో సంసిద్ధం అవుతూ ఉంటారు. అది ఆయన ప్రత్యేకత. అందుకని శ్రోతలారా, మనం ఎప్పుడైనా సరే అధ్యాత్మ విషయాలు వింటున్నప్పుడు ఆహా ఈయన బాగా చెప్పాడు అని అంతటితో మర్చిపోకూడదు. చెప్పిన విశేషాల్లో ప్రత్యేకమైనటువంటి విషయం ఏదైతే ఉన్నదో దానిని మననం చేయాలి, దానిపై తపస్సు చేయాలి, అవసరమైతే దాని మీద ప్రశ్నలు కూడా సంసిద్ధం చేసుకోవాలి. మొదటి రోజు అయిపోయింది, ఇక రెండవ రోజు చక్కగా అందరూ వారి వారి ప్రాతః కార్యక్రమాలన్నీ నిర్వర్తించుకున్నారు. సభా సమయం అవుతూ ఉంటే రామచంద్రమూర్తి ఇత్యాది రాజ కుటుంబీకులు వెళ్ళి విశ్వామిత్ర వశిష్ఠ ఇత్యాది మహర్షులందరినీ సుస్వాగత పూర్వకంగా సభకు తీసుకొచ్చారు. మహనీయులందరూ మరల సభకు వేయించేశారు. రెండో రోజు విశేషాలు వినటానికి సభ ప్రారంభమైంది. శ్రీ వశిష్ఠ మహర్షి ప్రారంభించారు. సభకులారా, రామచంద్రమూర్తి, నిన్న మనం ప్రార్థన కర్మలు, ఆధ్యతన కర్మలు, ఇటువంటి ఈ రెండింటిపై దృష్టి వహించాలి. వర్తమాన కర్మలు, ఇతర పూర్వపు కర్మలు, ఇతర పూర్వపు కర్మల యొక్క ప్రభావాన్ని వర్తమాన ప్రయత్నముల ద్వారా జయించాలి అని నిన్న మనం చెప్పుకున్నాం. మరొకసారి గుర్తు చేస్తున్నాం, ప్రార్థన కర్మలు లేక ఇతఃపూర్వపు కర్మలు వాటి యొక్క ప్రభావం చేత వర్తమానంలో జీవుడు ప్రవర్తిస్తున్నాడు. అంతేకాని దైవం యొక్క ప్రేరణ లేక అదృష్టం యొక్క ప్రేరణ వల్ల వర్తమానం ఏర్పడటం లేదు అని మరొకసారి గుర్తు చేస్తున్నాం. దైవ ప్రేరణ, అదృష్ట ప్రేరణ లేక తెలియని ఏదో శక్తి ప్రేరణ, ఇటువంటి ఆలోచనలను దయచేసి దూరంగా ఉంచమని మరొకసారి మీ అందరికీ విన్నపం చేస్తున్నాను. అయితే వర్తమాన స్థితిగతుల యొక్క ప్రాప్తాప్రాప్తాల విషయంలో ఈ సందర్భంలో లౌకికమైనటువంటి సంపదలకు సంబంధించి, సంఘటనలకు సంబంధించి, లాభాలాభాల గురించి మనం పెద్దగా మాట్లాడుకోవటం లేదు. లౌకికమైన జీవితంలో మనం ఏం చేస్తామో, మనకి ఏదైనా సానుకూలమైతే ఆహా అదృష్టం అనుకుంటాం, లేక ప్రతికూలమైతే అయ్యో ఈ కష్టాలు వస్తున్నాయి అనుకుంటాం. మనం ఆ స్థితిని దాటినటువంటి అధ్యాత్మ శాస్త్రాన్ని పరిశీలిస్తున్నాం కాబట్టి ఈ లౌకికమైనటువంటి సంపదలకి, సంఘటనలకి సంబంధించినటువంటి వ్యవహారాల గురించి మనం అదృష్టము, ప్రేరణ ఇటువంటి విషయాలు మాట్లాడుకోవట్లేదు. అధ్యాత్మ విషయంలో ఏ కారణం చేత ఒకనక ఉత్సాహం, ఒకనక ప్రేరణ ఏర్పడుతోంది, ఏ కారణం చేత ఏర్పడటం లేదు అన్న విషయంలో మనం ఈరోజు ఈ సందర్భంలో, వర్తమాన సందర్భంలో మనం పురుషకారము వగైరా మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే లౌకికమైనటువంటి విశేషాలు అవి పెద్దగా చెప్పవలసినవి కావు. వాటిలో దృష్టి ఉంచుకోవటం అనేది జీవిత ఆశయానికి సానుకూల్యము కాదు. అది ఎలా ఉండాలో అలాగే ఉంటూ ఉంటాయి. దాని గురించి మనం అంతగా పెద్దగా పట్టించుకోవద్దు. తస్మాత్ ప్రాక్ పౌరుషా దైవం నాణ్యత్ బోధ్య దూరత నాయనలరా. అందుకే మనం ఇప్పుడు చెప్పుకున్న విధానం చేత ప్రార్థన కర్మలు ఇతపూర్వం మన మనస్సుతో, దేహంతో, భావనతో నిర్వర్తించి ఉన్నటువంటి కర్మల యొక్క ప్రభావం చేతనే వర్తమానంలో ఒక అలా ప్రయత్నాలు జరగటమో, ప్రయత్నాలు నిరోధం కలగటమో జరుగుతుంది. దానినే ప్రపంచంలో దైవము అని అందరూ అనుకోవడం జరుగుతుంది. అంతేగాని దైవం అనేది మనకు సంబంధించినటువంటి మరొక వస్తువు మన్ని ప్రేరేపిస్తోంది అన్న ఉద్దేశంతో దైవం చెప్పబడలేదు. ప్రార్థన కర్మల ప్రభావాన్ని దైవమును అదృష్టమని పిలుస్తున్నారు, కానీ దైవం అనబడేటువంటి ఇంకో వస్తువు ఏది లేదు అని మరొకసారి నిర్దిష్టంగా, సుస్పష్టంగా ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నాను. ఇప్పుడు వర్తమానంలో సాధు సంగమం, సత్శాస్త్ర పరిశీలన, తపస్సు, ధ్యానము ఇటువంటి కార్యక్రమాల ద్వారా అదృష్టము అంటే కనపడకుండా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది. అదృష్టం అంటే దృష్టం అంటే కనపడుతుంది ఒక కారణం. ఇప్పుడు ఎవరో మన అన్నారు కోపం వచ్చింది, ఈ కారణం తెలుసు, కానీ ఒకసారి ఒక బుద్ధి వచ్చింది, ఒక ఆవేశం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే అని చెప్పటానికి కారణం ఇతపూర్వపు కర్మలే అయి ఉన్నది. అందుచేత దాన్ని మన అదృష్టాన్ని పేరుతో చెప్తున్నారే. కానీ అటువంటి అదృష్టము లేక ఇతపూర్వం కర్మల వల్ల వచ్చినటువంటి ప్రభావ మన్ని ప్రభావితం చేస్తున్నటువంటి ఏ తత్వం అయితే అంతరంగంలో ఏర్పడి ఉన్నదో దానిని వర్తమాన ప్రయత్న తీవ్ర ప్రయత్నంతో జయించాలి. రామచంద్రమూర్తి అంటున్నారు, స్వామి మనకు అనేక ఫలితాలు, సుఖ దుఃఖ ఫలితాలు లభిస్తున్నాయి, అర్తింపజేస్తున్నాయి, ఇది దైవం వల్ల కాదంటారా? ఆయన రామచంద్ర, యథాయథా ప్రయత్న సత్ భవేత్ ఆసుఫలం తథా. ఎటువంటి ప్రయత్నములలో జీవుడు ఉంటాడో, ప్రయత్నములు ఉంటూ ఉంటాయో అటువంటి ప్రయత్నములే ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఇది పౌరుషమే వాస్తి దైవమస్తు తదేవ చ. ఇది పౌరుషమే అస్తి అంటే ఇతపూర్వపు ప్రయత్నములు అనుసరించే పురుష వర్తమాన పురుషకారం ఉంటుంది, దానినే దైవము అని కూడా పిలుస్తున్నారు. అంతేగాని దైవం అనేది ఇతపూర్వక కర్మలకు వేరైన ఒకనక అదృష్టమైనటువంటి శక్తి అనే ఉద్దేశంతో దైవం చెప్పట్లా, చేసే ప్రయత్నాలను బట్టే ఫలితం ఉంటుంది. అదృష్టము కూడా పురుషకారమును అనుసరించే ఉంటుంది. ఇది పురుషకారం రెండు అనుకున్నాం కదా, ఇతపూర్వం ఉంది, వర్తమానం ఉంది. ఇతపూర్వ పురుషకారాన్ని అనుసరించే ఈ అదృష్టం అనబడేది కూడా ఉంటుంది. రామచంద్రమూర్తి అంటున్నారు, మరి అయ్యో కష్టాలు ఇలా వస్తున్నాయి, ఆహా అదృష్టం ఇలా కలిసి వస్తుంది, ఇటువంటి మాటలు ప్రపంచంలో అంటూ ఉంటారు కదా రామచంద్ర. ఈ లోకలు దుఃఖాన్ని పొందుతున్నప్పుడు, ఏదో దుఃఖ సంఘటనలు ఏవో వస్తున్నప్పుడు, లేక సాధనకు ఏదైనా అడ్డు వస్తున్నప్పుడు హతవిధి ఎంత కష్టం అంటూ ఉంటున్నారు. ఒక సానుకూలమైనటువంటి విషయం ప్రాప్తించినప్పుడు ఓహో ఎంతటి అదృష్టం అంటారు. ఈ విధంగా హతవిధి అదృష్టం అనేటువంటి మాటలే దైవము ఇటువంటి ఇటువంటి శబ్దార్థాలకి కారణం అవుతోంది. అందుచేత వర్తమానంలో ఏ జీవుడైనా ఏ రీతిగా ప్రవర్తిస్తున్నాడో అందుకు కారణం పూర్వ తత్పూర్వ అనేక జన్మల పురుష ప్రయత్నమే అయి ఉన్నది అని మేము ఈ జీవుణ్ణి చూస్తున్నప్పుడు సుస్పష్టంగా నిర్దిష్టంగా గమనిస్తున్నాం. అంటే దైవము లేక అదృష్టము అనే శబ్దం కూడా ఇతపూర్వపు పురుషకారాన్ని పురుష ప్రయత్నాలనే సూచిస్తోంది అని మాకు మాకు సుస్పష్టంగా కనబడుతోందయ్యా. ప్రాక్తన కర్మలు కాకుండా ఇతపూర్వపు కర్మలు కాకుండా ఈ జీవి ఈ జీవుణ్ణి నియమించగలిగినటువంటి దైవం అనబడేది ఎక్కడా ఏది లేదు అని మరొకసారి ఇంకొకసారి కూడా నేను ప్రకటిస్తున్నానయ్యా. ప్రాక్స్వన స్వకర్మ ఇతరాకారం దైవం నామ న విద్యతే. సుస్పష్టంగా మరొకసారి చెప్తున్నాను విను. ప్రాక్తన కర్మలు కాకుండా దైవము అనబడేది జీవుని పట్ల మరొకటి ఏది లేనే లేదు. స్వకర్మ కర్మేతరాకారం ప్రాక్స్వర్మే స్వకర్మే ఇతరాకారం దైవం నామ న విద్యతే. ప్రాక్తన కర్మలకు వేరుగా ఇంకేదో దైవం అనేటువంటి తెలియని శక్తి అంటూ ఏది ఈ జీవుని పట్ల లేదు. ఇందులో కించిత్ కూడా అనుమానం లేదు. బాల ప్రబల పుంసేన తజ్జేతు ఇహ శక్యతే. ఒక ఆయనకు బలవంతుడు తక్కువ బలం గల వాణ్ణి లోపరుచుకుంటున్నాడు. అంటే ఆ బలవంతుడు ప్రయత్నంతో బలాన్ని సమకూర్చుకుని బలం సమకూర్చుకోనటువంటి ఒక బలహీనుణ్ణి అనాయాసంగా లోపరుచుకుంటున్నాడు. ఇందులో అదృష్టము లేక తెలియని శక్తి అనేది ఎక్కడున్నాయా? లేదు కదా. అంతేకాదు మరొక విషయం చెప్తాను. ఈ అదృష్టము కర్మల యొక్క వశంలోనే ఉంది. ఇప్పుడు రామచంద్రమూర్తి అడుగుతున్నారు, స్వామి ఇతపూర్వం అశుభ కర్మలు చాలా ఎక్కువగా ఉన్నాయనుకోండి, మరి అశుభ కర్మల యొక్క ప్రభావం ఉంటుంది కదా వర్తమానంలో, ఎట్లా మరి? వర్తమానం మనం నిర్వర్తించే కర్మలు ఇతపూర్వపు అశుభ కర్మల కర్మల చేత చోడితో అవుతూ ఉంటుంది కదా. పక్క పక్కన అవుతున్నారు వశిష్ఠ మహర్షి. నాయన రామచంద్ర, నీకు ఒక దృష్టాంతం చెప్తాను. ఒకడు ఇది వరకు చేసిన అశుభ కర్మలు కొన్ని బాధలు అనుభవిస్తున్నాడు అనుకో, వర్తమానంలో ఏం చేస్తున్నాడు? దానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్త కర్మలు చేస్తున్నాడు. దానికి సంబంధించినటువంటి శాస్త్రాలు చెప్పినటువంటి పూజ ఇటువంటివి ఏదో నిర్వర్తిస్తున్నారు. అనగా ఇతపూర్వక అశుభ కర్మలను వాటి ఆ అశుభత్వాన్ని తొలగించి వర్తమానంలో వర్తమానాన్ని శుభప్రదం చేసుకుంటున్నాడు. ఎలా చేస్తున్నాడు? ప్రయత్నం చేతనే కదా. అందుచేత ఇది నిరూపించేది ఏంటి? శాస్త్రాలు చెప్తున్నాయి కదా, వర్తమానంలో ఉత్తమ కర్మలు చేయండి, దోషాలు పోతాయి, దుఃఖాలు పోతాయి అని చెప్తున్నారు కదా శాస్త్రాలు, గుర్తు చేస్తున్నాయి కదా. అనగా వర్తమాన పూజ ధ్యానము తపస్సు పుణ్యతీర్థాలను దర్శించడం ఇటువంటి వర్తమాన కర్మలతో పూర్వకర్మలను యొక్క దోష ప్రభావాన్ని తొలగించుకోవడం అవకాశం ఉందని కదా శాస్త్రాలు చెప్పేది. పూర్వకర్మల దోషాన్ని వర్తమాన ఉత్తమ ప్రయత్నం చేత తప్పకుండా శుభప్రదం చేసుకోవచ్చు. అట్లా కాకుండా అల్ప విషయముల పట్ల లోభం పొంది అయ్యో ఇవి మాకు లభించలేదే, మా కర్మ ఇలా పట్టిందే, దైవం అనేది కదా ఇదంతా చేస్తున్నది, మేము దైవానికి లోబడి ఉండేవాళ్ళమే కదా, మరి దైవం అనే అనిర్వచనీయ శక్తి మమ్మల్ని నిర్దేశిస్తోంది కదా, ఇంకా మేము చేయగలిగేది ఏముంది, మా గతి ఇంతే అనుకుంటూ ఈ ప్రాక్తన కర్మల యొక్క ప్రభావానికి లోబడి ఉండేవాళ్ళు మా ఉద్దేశంలో దీనులు మూఢులు మాత్రమే. శాస్త్రం ఉద్దేశం కూడా అది కాదని మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఎప్పుడైనా సరే వర్తమాన పురుష ప్రయత్నం, మనం పురుష ప్రయత్నం అనే వర్డ్ అనేటువంటి శబ్దాన్ని మనం ఎందుకు ప్రస్తుతం వాడుకుంటున్నామంటే జ్ఞాన మార్గానికి చేసే ప్రయత్నంగా భావన చేద్దాం. అంతేగాని లౌకికమైన వస్తువుల యొక్క ప్రాప్తాప్రాప్తాల గురించి మనం దానికి అతీతంగా అనలైజ్ చేద్దాం. ఎందుకంటే లౌకికమైన ప్రాప్తాప్రాప్తాలు మీ దృష్టిలో అది గొప్ప విషయం అనుకుంటే గొప్ప విషయం అవుతుంది, కాదు అనుకుంటే కాదు ఉండదు. కాబట్టి అభిప్రాయాన్ని బట్టే సుఖ దుఃఖాలు ఉంటున్నాయి, భావనని బట్టే సుఖ దుఃఖాలు ఉంటున్నాయి లౌకిక జీవితంలో. సో లౌకికం కాకుండా ఆధ్యాత్మిక ప్రయత్నాల్లో వచ్చే అడ్లు గురించి మనం, అంటే ఈ జీవితం అనేటువంటి అవకాశాన్ని ఏ ప్రయత్నముల చేత సద్వినియోగమై ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుందో, ఏ నిరోధముల చేత ఆత్మజ్ఞానం ప్రాప్తించదో, అటువంటి ప్రయత్నములకు సంబంధించిన విశేషాలను మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం, ఇక్కడ చర్చించుకుంటున్నాం. ఆ దృష్టితో మనం చూద్దాం అనేది నా ప్రార్థన. ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా ప్రయత్నం, పురుష ప్రయత్నం, వర్తమాన ప్రయత్నంలో నిరోధాలు వస్తున్నాయి అంటే దానికి ఎవరు కారణం? అవును స్వామి, అదే నేను ప్రశ్నించదలుచుకున్నా. ఏ కారణం చేత మేము ఉత్తమ ప్రయత్నాలు చేయబోతూ ఉంటే విఘ్నాలు వస్తున్నాయి అని రామచంద్రమూర్తి అడుగుతాడు. వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, నాన్న ఆ విషయమే చెప్తున్నాను విన్నా శ్రద్ధగా. పౌరుషేణ కృతం కర్మ దైవాత్ యదభినశ్యతి తత్ర నాశయ దుర్జ్ఞేయం పౌరుషం బలవత్తరం. ఎప్పుడైనా వర్తమాన పురుష ప్రయత్నం విఫలం అవుతూ ఉంటే, మనం నిన్న చెప్పుకున్నట్టు ఇతపూర్వపు వ్యతిరిక్త పురుషకారం ప్రబలంగా ఉన్నది, అంటే ఒక ఆయన ధ్యానం చేయాలి అని కూర్చుంటాడు, ఆ ధ్యానానికి బుద్ధి ఏర్పడదు. ఎందుచేత అంటే ఏదో అడ్డు వస్తుందన్నమాట. ఈ అడ్డు రావడానికి కారణం ఎవరు అని ఈ సాధకుడు ఆలోచించాలి. కారణం ఎవరంటే ఇతపూర్వము ఈ ధ్యానం పట్ల శ్వాస లేకుండా, శ్రద్ధ లేకుండా, తదితర విషయముల పట్ల, లౌకిక ఆకర్షణల పట్ల, జగత్ విషయముల పట్ల శ్రద్ధ కలిగి ఉండటం చేత అనేక సార్లు ఇప్పుడు వర్తమానంలో కూడా శ్రద్ధ ధ్యానం వైపు వెళ్ళలేదు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఇతపూర్వపు ప్రయత్నాలు ధ్యానం అనే కార్యక్రమానికి వ్యతిరేకంగా ఉండి ఉండటం చేత, ప్రబలంగా ఉండటం చేత వర్తమానంలో ధ్యానం అనే కార్యక్రమం విఫలమవుతుందో, దానికి ఉపాయం ఏంటి? ఇప్పుడు శాస్త్ర విధిని పెద్దలను ఆశ్రయించి ఏ ప్రయత్నములు ఉచితమో, ఉత్తమమో సద్విమర్శపూర్వకంగా నిర్ణయించుకోవాలి. మరల ప్రయత్నశీలం అవ్వాలి. ఒక గుర్తి అంతేకాదు, ఈవెన్ ప్రాపంచిక సంఘటనలు చూస్తున్నప్పుడు కూడా దీని వెనకాల ఒక ఉత్తమ వ్యతిరిక్త సానుకూల ప్రయత్నములే, నిర్వర్తించబడిన కర్మలే కారణం, ప్రార్థన పురుషకారమే కారణము అని అనుకోవాలి. కానీ ఏదో దైవం ఇట్లా చేస్తోంది అని అనుకోకూడదు. ఒక గుర్తిలోని రెండు పొలంలో ఒకటి తీయగా మరొకటి పొలగా ఉందనుకో, అది ఫలభోక్త యొక్క ఇతపూర్వపు కర్మాచరణమే కారణము అని గమనించడం మంచిది. కాని దైవంపై ఆపాదించి ఉండటం ఉచితం కాదు. ఎందుకంటావా, ఏ పరమాత్మ గురించి మనం చెప్పుకోబోతున్నామో, నిర్ణయం చేసుకోబోతున్నామో, విచారణ చేసుకోబోతున్నామో, అటువంటి పరమాత్మ సర్వ సాక్షి, అకర్త, అభోక్త. అటువంటి అభోక్త అకర్త అయినటువంటి పరమాత్మ తత్వానికి కర్మదోషాలను అంటగట్టడం ఎలా ఉచితం అవుతుందా? అలాగే మహాప్రసిద్ధమైనటువంటి పదార్థాలు కూడా క్షయం పొందుతూ ఉంటే, ఇది క్షయమునకు సంబంధించినటువంటి పురుషకారమే ఇందుకు కారణము అని భావన అని అర్థం చేసుకోవడం ఉచితం. ఈ జగత్తులో ప్రతి అభివ్యక్తము, వాట్ ఎవర్ బీయింగ్ మేనిఫెస్టెడ్, దాని వెనుకాల ప్రయత్నశీలత్వమే అంతర్లీనంగా ఉండి ఉన్నది అని గమనించమని సభికులందరికీ నా ప్రార్థన. ప్రతి జీవునిలోందు, ప్రతి జీవి విషయంలోనూ, ప్రతి క్షణంలోనూ, ప్రతి క్షణం ఈ ప్రార్థన పురుషకారం, ఆద్యతన పురుషకారం, ఇతపూర్వం నిర్వర్తించినటువంటి కర్మల యొక్క ప్రభావము, వర్తమానంలో చేసేటువంటి ప్రయత్నములు, ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి సంఘర్షణ పడుతున్నాయి అని మరొక్కసారి మీ అందరికి గుర్తు చేస్తున్నాను. అంతేకాదు, ఈ సందర్భంలో భిక్షకో మంగళే మంగళే ధేన నృపో యత్ క్రియతే బలాత్ తదమాచేభ పౌరాణాం ప్రయత్నస్య బలం మహత్. ప్రపంచంలో అనేక రాజ్యాలు ఉన్నాయి, కొన్ని కొన్ని రాజ్యాల్లో కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఒకనొక రాజ్యంలో ఒక రాజవంశం నశిస్తే అక్కడి ఈ సిద్ధాంతాల ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారము అక్కడ మంత్రివైద్యులు రాజును నిర్ణయించాలి. దానికి ఒక విధి విధానాలు చెప్పారు శాస్త్రకారులు. ఆ రాజ్యంలో రాజవంశం ఏ కారణం చేతైనా నశిస్తే అక్కడ అక్కడ ఉండేటువంటి నిర్దేశించబడినటువంటి శాస్త్రములను అనుసరించి ఒకనొక మంచి రోజు ఒక ఏనుక్కు ఒక పూదండ ఇచ్చి ఒక నిర్ణయించబడిన సమయంలో ఆ ఏనుగుని బాటలో నడిపిస్తూ ఉంటారు. జనులందరూ నిలబడుతూ ఉంటారు. ఆ ఏనుగు తన తొండంతో ధరించినటువంటి పూలమాలను ఎవరి మీద ఆ పూలమాల వేస్తే వారు రాజవుతారు. ఇది ఒక ఆచారం. ఇలా ఆ పూలమాలను ఆ ఏనుగు ఒక భిక్షకుని మెడలో వేసింది అనుకున్నాం. అలా జరిగిన సందర్భంలో కూడా అంతా దైవమే చేశాడు అని అనుకోవడం భావ్యం కాదు. అక్కడ మంత్రుల యొక్క, అక్కడ రాజశాసనముల యొక్క, అక్కడ జనుల యొక్క పురుషకారమే ఆ సంఘటన కూడా కారణమైంది అనుకోవడం సదభిప్రాయం. కాని దైవము ఏదో చేశాడు అనేది ఉచితము కాదు అని మరలా గుర్తు చేస్తున్నాం. ఒకనొకడు ఏదైనా సాధించడంలో సమర్థుడవుతున్నాడు అనుకున్నాం. శక్తస్య పౌరుషం దృశ్యం అదృశ్యం వాపి యద్భవేత్ తద్దైవమిత్యే శక్తేన బుద్ధమ ఆత్మన్య అబుద్ధిన. ఒకనొకడు ఏదైనా సాధించాలనటానికి సమర్థుడవుతున్నాడు అంటే మనకు వర్తమానంలో అతని ప్రయత్నం దృష్టం కాదు కాబట్టి అతని ఇతపూర్వపు తదనుకూలమైనటువంటి ప్రయత్నం మనకు ఎదురుకుండా కనపట్టలేదు కాబట్టి దాన్ని అదృష్టము, ఎదురుకుండా కనపడని ప్రయత్నము అని అంటాం. అంతేగాని అదృష్టం అనే అనబడేది ఎక్కడ ఇంకోటి ఎక్కడ లేదు. ఈ ప్రపంచంలో ఒక సమర్థుడు ఉన్నాడు అనుకో, అంతకన్నా ఇంకా మరికొంత సమర్థుడు ఉన్నాడు, దేర్ ఇస్ అన్ ఎఫిషియన్సీలో అంతకన్నా ఎఫిషియంట్ అయినటువంటి మరొకడు ఉన్నాడు. ఆ మరొక హయ్యర్ ఎఫిషియన్సీ కలిగినటువంటి వ్యక్తికి ఆ ఎఫిషియన్సీ ఎవరిచ్చారు? దైవం ఇచ్చిందా లేక అదృష్టం ఇచ్చిందా? కాదు. అధిక సమర్థత కలిగిన వాడి ప్రయత్నశీలత్వమే అతనికి ఆ యొక్క సమర్థత ప్రసాదించింది అనేది మనం గమనించాలి. అయితే అల్ప సమర్థత కలవాడు ఆ దైవమే అతనికి అది ప్రసాదించింది అని కొంచెం ఊరట పడుతున్నాడు. అంతవరకే జ్ఞానుల దృష్టిలో మాత్రం దైవమే ఇదంతా ప్రేరేపిస్తోంది, ప్రసాదిస్తోంది అనే అభిప్రాయం ఉత్తమమైన అభిప్రాయం కాదు. దైవం పేరుతో ప్రయత్నాన్ని ఏమర్చేవాడు మూర్ఖుడితో సమానం అని మహనీయులు అనుకుంటుంటారు. ఈ ప్రపంచంలో ఒక సమర్థుడైన వ్యక్తి కంటే ఇంకా అధికమైనటువంటి సమర్థత గల వ్యక్తి తారసపడటానికి కారణం లేక అభేదం ప్రయత్నం అన్నటువంటి విశేషం నుంచే వస్తోంది అని గమనించమని అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. వర్తమానంలో ఆశ్రయించబడేటువంటి ప్రయత్నముల చేత ఇతపూర్వపు దుష్కర్మలను, ఇతపూర్వపు దుష్ట సంస్కారాలని జయించవచ్చు అని మరల అనుకుంటున్నాం కదా. అయితే సాధకుడు ఎప్పుడూ కూడా వర్తమాన శుభ ప్రయత్నాలను ఇతపూర్వపు అశుభ కర్మలు లేక ప్రయత్నాలు యొక్క ఆకర్షణ ఓడించకుండా జాగ్రత్త పడాలి. లక్ష్యాన్ని సుదృఢం చేసుకోవాలి. లక్ష్యం నుంచి చెలించకుండా పట్టుదల, విజయం పొందే వరకు పట్టుదల కలిగి ఉండాలి. మరొక విషయం, ఎప్పుడైనా సరే ఈ ప్రార్థన వర్తమాన పురుషకారాల్లో వర్తమాన పురుషకారం మాత్రమే మన చేతిలో ఉంది. ఇతపూర్వం జరిగిపోయిన పురుషకాలం కన్నా ఇప్పుడు ప్రయత్నమే శుభప్రదము, బలమైనది అని మనం భావించాలి. ఎందుకంటే ఐహిక పురుషకారం, వర్తమాన పురుషకారం మన చేతిలో ఉంది, జరిగిపోయింది మన చేతిలో లేదు. ప్రయత్నం చేయటం చేత ప్రార్థన పురుషకారాన్ని, ప్రార్థన పురుషకారం యొక్క ప్రభావాలని జయించగలం అని తప్పనిసరిగా నమ్మకం ఉండాలి. గురువులను ఆశ్రయిస్తే గురువులు మార్గం చెప్తారు, గురువులపై విశ్వాసం ఉండాలి. శాస్త్రాలు పరిశీలిస్తే శాస్త్రాలు విధి విధానాలు సాధనలు చెప్తాయి. శాస్త్రాలు చెప్పే దాని మీద ఒక ఫెయిత్, ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. అంతేగాని అయ్యో నేనేమి చేయగలను, నేను ఒక స్వల్ప మానవుణ్ణి, నా బతుకేంటే నా గతి ఏంటే, ఎవరో మహానుభావులు మాత్రమే ఉత్తమమైనటువంటి మార్గంలో వెళ్ళగలరు, ఉత్తమమైన సాధనలు చేయగలరు. ఈ యొక్క ప్రాక్తన పురుషకారం ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పాస్ట్ డీడ్స్ ఎక్కడో మహానుభావులు చేయించగలరు. మామూలు మనుషులు మామూలు ఏమవుతుంది, ఇటువంటి దౌర్బల్యమైనటువంటి భావాలు కలిగి ఉండకండి. అటువంటి దౌర్బల్య భావాలతో అప్రయత్నశీలురై ఉండకండి. అలా అప్రయత్నశీలురై ఉండే వాళ్ళకి ధిక్కారమవుగాక. స్వామి వర్తమాన అరాచరము తడుతున్నారు. వర్తమాన కర్మలు ప్రాక్తన కర్మల చేత, ఇతపూర్వ కర్మల చేత కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి కదా. మరి నిరుత్సాహం అది ఏర్పడుతూ ఉంటుంది కదా. ఈ నిరుత్సాహాన్ని జయించడం ఎట్లాగా? వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, రాఘవేంద్ర చిన్న చిన్న దృష్టాంతాలు చెప్తానయ్యా. ఒక రైతు ఉన్నాడు, సంవత్సరమంతా కష్టపడి పండిస్తున్నాడు. పంట చేతికి వచ్చే ముందు ఒక్కొక్కసారి ఆ యొక్క ప్రకృతి యొక్క దుర్ఘటన చేత ఒక తుఫాన్ వచ్చి చేతికి రాబోయే పంట దెబ్బతింటుంది. రావాల్సిన పంట నాలుగో వంతో మూడో వంతో వస్తుంది. అప్పుడు ఏం చేస్తున్నాడు ఆ రైతు? కొద్ది క్షణాలు నిరుత్తరుడవుతున్నాడు. అయ్యో నేను ఇంత కష్టపడి పంట పండించాను, ఇందులో ఇంత భాగం కాస్త పోయింది అని కొంచెం సేపు అనుకుంటున్నాడు. ఇంతలోనే మరల విత్తనాలు ఎక్కడ, నాగలు ఎక్కడ, మళ్ళా పంట వేస్తాను, ఈ మరల పంట సాధిస్తాను అని ప్రయత్నశీలుడై మరలా ప్రయత్నాన్ని చేస్తున్నాడు. వర్షం వల్ల తుఫాను వల్ల యొక్క పురుషార్థం వల్ల దెబ్బతిన్నటువంటి పంటను లేక సంఘటనను ఇప్పుడు రైతు స్వకీయమైనటువంటి పురుషార్థంతో పుంజుకుని మరల ప్రయత్నశీలు అవుతున్నాడు. ఇందులో ప్రతి జీవుడు గమనించవలసిన పాఠ్యాంశం ఏమిటి? అధికమైనటువంటి ప్రయత్నం చేసేవాడు విజయం తప్పకుండా సాధిస్తాడు అని కదా. మేఘేన నీయతే ఎడ్వర్డ్ వర్డ్ వత్సరోపార్జిత కృషి మేఘస్య పురుషార్థోసౌ జయత్ అధిక యత్నమాన్. మేఘముల యొక్క పురుషకారంతో వచ్చిన నష్టాన్ని ఆ రైతు స్వకీయమైనటువంటి పురుషకారంతో జయించి వేస్తున్నాడు. ఆ విధంగా స్వకీయమైనటువంటి పురుషకారంతో ప్రాక్తన పురుషకారాన్ని జయించవచ్చు అనే పాఠాన్ని ప్రతి మనం అందరం కూడా నేర్చుకోవాలి కదా. ఒక సంవత్సరం కాంతా కష్టపడిన పంట ఒక రోజులో వాన దెబ్బతో పోతూ ఉంటే ఆ రైతు తన ప్రయత్నంతో ఉత్సాహంతో మరల యథాతథానికి వస్తున్నాడు, మరల సాధన సాధిస్తున్నాడు, ఈ మాడు బ్రహ్మాండమైన పంట సంపాదిస్తున్నాడు. చూసావా? అదేవిధంగా ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, ఎంతో కష్టపడి ఆర్జిస్తాడు, కొంత విత్తనం నష్టం వస్తుంది. అప్పుడు ఏం చేస్తున్నాడు? ఓహో ఇప్పుడు దాకా చేసిన ప్రయత్నంతో నష్టం వచ్చింది కదా, మళ్ళా లాభం ఎలా సంపాదించాలి అని నడుము కడుతున్నాడు. అట్లా ప్రయత్నించడమే ఉచితం కదా. అట్లా కాకుండా దుఃఖించుతూ అయ్యో దైవమా నువ్వు నాకు ఇంత నష్టం చేసావు, నా కర్మ ఇంతే, నేను అడిగిలో పడతాను అని అప్రయత్నశీలు ఉండటం ఉచితమా? కానే కాదు కదా. అనువు కాని చోట చేయగలిగేది ఏమీ లేదు. చేయలేని చోట అయ్యో చేయలేకపోయానే అంటూ అనుకుంటూ కాలాన్ని వ్యర్థం చేయటం ఉచితమే కాదు. నిష్కారణంగా దుఃఖాన్ని నిరుత్సాహాన్ని తెచ్చిపెట్టుకుని చదికల పట్టడం వల్ల ఏం ప్రయోజనం? అటువంటి నిష్ప్రయోజనమైనటువంటి మార్గాల్లో జీవుడు వెళ్ళకూడదు కదా. ఒకవేళ మనం ఏమీ చేయలేనటువంటి విషయాలను తలుచుకుంటూ దుఃఖిస్తూ కూర్చోదలుచుకుంటే అనివార్యమైనటువంటి మృత్యువుని గురించి మననం చేస్తూ ప్రతిరోజు ఓ మూల కూర్చుని కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత నేను మరణించబోతున్నాను కదా, నా కర్మ ఇంతే కదా అంటూ దుఃఖిస్తూ కూర్చోవాలా జీవుడు? కాదు కదా. ఎన్న శక్నోమి తస్యాధే ఏది దుఃఖం కరోమ్యహం తదమారిత మృత్యోర్మే యుక్తం ప్రత్యహరోదనం. ఒకవేళ మనం చెయ్యలేని దాని గురించి పక్కన పెట్టి చెయ్యగలిగింది చేసేటువంటి వాడే సరైనటువంటి ప్రయత్నశీలుడు. అంతేగాని చేయలేని దాని గురించి పట్టుకుని అది మా చేయలేకపోయానే అని చతికిల పట్టడం ఏంటి? అలా దుఃఖించదలుచుకుంటే జయింపలేనటువంటి మృత్యువు గురించి రోజు ప్రతిదినం గుర్తు తెచ్చుకుంటూ దుఃఖించ వర్తమానాన్ని వ్యర్థం చేసుకుంటావా? అది కాదు కదా. ఎప్పటికప్పుడు ఏది చేయలేమో దాని గురించి విచారించకుండా విచారించడం అప్రస్తుతం. ఎప్పటికప్పుడు ఏది చేయగలమో, ఏ ఉత్తమ ప్రయత్నము మనకు అవకాశమో అటువంటిది వెతికి దానిని విధి విధానంగా శ్రద్ధగా సదవదాహనతో నిర్వర్తించడమే మనం ప్రస్తుతం చేయవలసింది. అప్పుడు రామచంద్రమూర్తి అంటున్నారు, స్వామి ప్రయత్నం చేయాలి అంటున్నారు, మంచిదే. మరి ప్రయత్నానికి కూడా దైవ సహాయం కావాలి కదా స్వామి. వశిష్ఠ మహర్షి చెబుతున్నారు, ఈ జగత్తులో పదార్థాలన్నీ దేశ కాల క్రియా ద్రవ్యాల శక్తిని అనుసరించి ప్రకాశిస్తున్నాయి. వీటన్నిటిలో అధిక ప్రయత్నశాలియే జయిస్తోంది. అందుచేత మానవుడు సర్వదా పౌరుష బలాన్ని ఆశ్రయించాలి. అంతేగాని తెలియని దైవంపై భారం వేసి అప్రయత్నశీలుడై ఉండటం ఏ మాత్రం ఉచితం కాదు. తస్మాత్ పౌరుషం ఆశ్రిత్య సత్శాస్త్రై సత్సమాగమై ప్రజ్ఞామమలతాం నీత్వాం సంసార జలధిం తరేత్. పౌరుష బలాన్ని ఆశ్రయించాలి, సాధు సంగమానికి సత్శాస్త్ర విజ్ఞానాన్ని విచారణ చేయాలి, సాధువులతో సంభాషించి వారి దగ్గర పాఠ్యాంశాలు తెలుసుకోవాలి, చిత్తశుద్ధిని సంపాదించాలి. ఆ విధంగా ఈ అజ్ఞాన సంసార సాగరాన్ని దాటివేయాలి. సాధు సంగమం శాస్త్ర విచారణతో ముందుగా ఈ చిత్తాన్ని శుద్ధి చేయాలి, చిత్తశుద్ధి సంపాదించాలి. చిత్తశుద్ధి యొక్క సహాయం చేత దుర్భరమైనటువంటి ఈ సంసార సాగరాన్ని జయించి వేయాలి. అది కార్యక్రమం. ఈ ప్రార్థన ఐహిక పురుషకారాల్లో మరొకసారి చెప్తున్నాను, ఏది బలహీనమో అది రెండో దానిని రెండోది కప్పివేస్తోంది. ఐహిక అంటే ఇప్పుడు ప్రయత్నం కదా. మానవుడైన వాడు నిజ ప్రయత్నంతో ఆ ప్రార్థన కర్మలను ఆదృక్కి వేయాలి. అదే పౌరుషం. ఎవడైతే ప్రార్థన కర్మలను టెండెన్సీ దట్ ఈ డెవలప్డ్ ఇన్ ద పాస్ట్ అని పిలువబడేటువంటి ప్రార్థన కర్మ యొక్క ప్రభావాన్ని ఎవడైతే అనగదొరికి వేయటానికి ప్రయత్నించడో అతని సుఖదుఖముల విషయంలో ఏమాత్రం స్వతంత్రం ఉండదు. నిజ ప్రయత్నాన్ని బలవత్తరం చేయలేని వాడు మా ఉద్దేశంలో పశువుతో సమానం. అటువంటి వాడు తెలియని శక్తి చేత ప్రేరితుడై స్వర్గ నరకాలకు అస్వతంత్రుడై వెళ్లి వస్తూ ఉంటాడు. అతని మార్గం పై అతనికే స్వతంత్రం ఉండదు. అటువంటి వాడు ఎప్పుడూ పరాధీనుడే. అప్రయత్నశీలుడు ఎప్పుడూ కూడా పరాధీనుడే. వన్ హూ డజంట్ మేక్ ఎఫర్ట్ హ్యాస్ టు అండర్గో బాండేజ్. ఇక మా మోక్షం ఎలా వచ్చే ప్రసక్తే లేదు. కర్మల విషయంలోనే అప్రయత్నశీలుడు అస్వతంత్రుడైపోతూ ఉంటే ఇక నిత్య ముక్త స్వరూపమైనటువంటి మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? చక్కటి ఆచారాలు, చక్కటి అభ్యాసాలు ఎవరి అయితే ఆ సంపదను పెంచుకుంటారో, ఎవరైతే ప్రయత్నశీలుడవుతారో ఆయన మాత్రమే ఈ జగన్మాయ అనే పంజరాన్ని ఛేదించి వేయగలుగుతాడు. అటువంటి వానికి ఉదారమో చమత్కారంతో కూడిన స్వకీయ ప్రయత్నమే తోడు కాని మరెవరో కాదు. స్వకీయ ప్రయత్నమే జీవుడికి బంధ విముక్తి కలిగిస్తుందయ్యా. అప్పుడు రామచంద్రమూర్తి ఒక చిన్న ప్రశ్న వేస్తున్నారు, మహర్షి ఇప్పుడు ఇప్పుడు నా ప్రశ్నకి సమాధానం పరిశీలించండి స్వామి. అసలు ఈ జీవితంలో సంఘటనలకి సందర్భాలకి దైవ ప్రేరేపణ లేదంటారా? దైవము యొక్క ప్రేరేపణ గాని నిరోధం గాని ఏమాత్రం ఎక్కడ ఏమి లేదంటారా? వశిష్ఠ మహర్షి అంటున్నారు, రామచంద్ర కశ్చిన్మాం ప్రారయిచేవత్ ఇచ్చి అనర్థ కుకల్పనే ఎస్థితో దృష్టము ముసృజ్య తార్జే అసౌ దూరతో అధమః. ఎవరైతే ఎదురుగా కనిపిస్తున్నటువంటి పురుష ప్రయత్నములను వాటి యొక్క ప్రయోజనములను గమనించకుండా కశ్చిన్మాం ప్రారయిచేవం ఎవరో ఎక్కడో నన్ను ఎక్కడి నుంచో ఉండి నన్ను ప్రేరేపిస్తున్నారు లేక నా ప్రయత్నాల నుంచి నిరోధిస్తున్నారు, అందుచేతే నేను ఇలా అయిపోతున్నాను అని అనుకుంటూ కుకల్పనలు చేసుకుంటూ లక్ష్య శుద్ధి లేకుండా అప్రయత్నశీలరై ఉంటారో అటువంటి వారిని అట్లా సంభాషించే వాళ్ళని దూరంగా కూర్చోబెట్టి యువతలకి రా. అంతేగాని వారు చెప్పేది మాత్రం వినకు. చాద్యో సౌ దూరతో అహమహ, అటువంటి అహములను దూరంగా ఉంచవయ్యా. డిపెండెన్స్ కలవాలని వాళ్ళు చెప్పేటువంటి ఆర్గ్యుమెంట్స్ వగైరా ప్రెజెంటేషన్స్ కి దూరంగా ఉండవయ్యా. హే వశిష్ఠ మహర్షి, మరి వర్తమానంలో అనేక వ్యవహారాలు వస్తున్నాయి పోతున్నాయి, అనివార్యంగా వాటి ఎందు మేము పాల్గొక తప్పదు, మేము కర్మలు నిర్వర్తించక తప్పదు. మరి మీరు చెప్తున్నటువంటి ఉత్తమ కర్మలు వర్తమానంలో ఆశ్రయించడం ఎట్లా? మేమందరం సందర్భాలకి సంఘటనలకి బద్దులమై ఈ ప్రపంచంలో ప్రవర్తించక తప్పదు కదా. వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, రాఘవ వేలకు వేలు వ్యవహారాలు ప్రతిరోజు ఈ జీవుడి సమక్షానికి వస్తుంటాయి పోతుంటాయి. ఎవరైతే వాటి ఎందు రాగద్వేషాలు కలిగి ఉండడో వాటిని లోకానుకూలంగా శాస్త్రానుకూలంగా ఆచరించడమే ఉత్తమం అని ఆచరిస్తాడో, ఆచరిస్తూ వాటికి సంబంధించినంత వరకు ఉంటాడో, అతను స్వీయ ఆధ్యాత్మిక ప్రయత్నాలను రక్షించుకుంటూ వస్తాడు. ఉత్తమ లక్ష్యంతో శాస్త్రాలు చెప్పిన మార్గంలో ప్రయత్నం చేస్తూ ఉంటే క్రమక్రమంగా సందర్భాలు సంఘటనలకు సంబంధించినటువంటి దృష్టి నుంచి మహత్తర దృష్టి స్వయంగా అలవడుతుంది. రత్నాలన్నీ సముద్రంలో చేరుతున్నట్లు ఎవరైతే స్వప్రయత్నంతో వర్తమానాన్ని సముద్రణ చేసుకుంటారో, సమృద్ధి చేసుకుంటారో, అటువంటి వారికి సర్వ ఉత్తమ గుణములు అభీష్టములు వాటంతరవే వచ్చి చేరుతూ ఉంటాయి. అప్పుడు రామచంద్రమూర్తి మహర్షి పౌరుషం పురుషకారం అని అంటున్నారు కదా, దేనిని ఉద్దేశించి మీరు పురుషకారము పౌరుషము అని నిర్ణయిస్తున్నారు? ఏ ఉద్దేశంతో మమ్మల్ని వర్తమానంలో ప్రయత్నశీలై ఉండాలని చెప్తున్నారో ఆ పురుషకారం వివరణ చేయండి స్వామి. మహర్షి చెప్తున్నారు, ఏ ప్రయత్నాల వల్లనైతే మనస్సు సుఖదాయకమై శాంతదాయకమై దుఃఖ నివృత్తి కలుగుతుందో అటువంటి ప్రయత్నాలనే మనం ఇప్పుడు ఈ శాస్త్రంలో పౌరుషము లేక పురుషకారం అని నిర్ణయిస్తున్నాం. అటువంటి శాస్త్ర విహితమైనటువంటి ప్రయత్నాలు పురుషార్థం అనేటువంటి ప్రయోజనాన్ని కలగజేస్తాయి. వర్తమానంలో నిర్వర్తించే ప్రయత్నాలను బట్టే ప్రయోజనాలు భవిష్యత్ స్థితిగతులు ఉంటాయి. ఇదే కర్మ సిద్ధాంతం, ఇదే కర్మ రహస్యం. వర్తమాన ప్రయత్నాల్లోనే భవిష్యత్ ప్రయత్నముల హస్తాల్లోనే భవిష్యత్ ఉన్నది అని బుద్ధిమంతులు గ్రహించి కాలాన్ని ఇక వృధా చేసుకోరు. అయ్యో ప్రయత్నం చేస్తే ప్రాప్తిస్తుందో లేదో అని రూపము సంబంధించినటువంటి ప్రాప్తాప్రాప్తాల గురించి లెక్క చేయరు. ప్రయత్నాలను బట్టే ప్రయోజనం ఉంటుంది అని వాళ్ళు గమనించి ప్రయత్నాలని ఇంటెన్సిఫై చేసుకుంటూ ఉంటారు. క్రియయా స్పంద ధర్మిణ్యా స్వార్థ సాధకత స్వయం సాధు సంఘమ సత్యాస్త్ర తీక్ష్ణయోన్నియతే ధియా. బుద్ధిమంతులైన వాడు తెలివిగల వాళ్ళు శుశ్రూష స్వాధ్యాయం సాధు సంగమం శాస్త్ర శ్రవణం ఇటువంటి కార్యక్రమాలతో చిత్తాన్ని కలుషిత రహితం చేసుకుంటుంటారు, ఆత్మ ఉద్ధరణలో నిమగ్నమై ఉంటారు. దుఃఖ నివృత్తి కలగజేసే ప్రయత్నాలే శాశ్వత దుఃఖ నివృత్తి. బేసిక్ ఆఫ్ వరీ, అంతరంగంలో ఉన్నటువంటి వరికి సంబంధించిన దుఃఖ నివృత్తిని నివారింపచేసుకునే ప్రయత్నమే పురుషార్థము పురుషకారము అని మనం ఇప్పుడు అనుకుంటున్నాం చెప్పుకుంటున్నాం. ఎవరైతే వర్తమాన పురుషకారాన్ని అత్యంత శ్రద్ధతో పరిపోషించుకుంటూ ఉంటారో, సరైన మార్గంలో నియమించుకుంటూ ఉంటారో, అటువంటి వారికి ఈ ప్రాప్త అప్రాప్తాలు గొప్ప విషయం కాదు. ప్రయత్నం చేత ప్రయోజనం ఉంటుంది అని వాళ్ళు తెలుసుకునే ఉంటారు. అందుచేత వారు గురుసేవ స్వాధ్యాయనం సాధు సంగమం శ్రవణం పరోపకారం ఇటువంటి ప్రయత్నాల్లో తమ చిత్తములను దోషరహితం చేసుకుంటూ ఉంటారు. తద్వారా ఆత్మ ఉద్ధరణ సాధించుకుంటుంటారు. స్వస్వరూపము సర్వస్వరూపము అయినటువంటి ఆత్మానుభవానికి తమ పురుషార్థాన్ని సిద్ధి రూపం దిద్దుకుంటూ ఉంటారు. క్రమక్రమంగా అనిర్వచనీయమైనటువంటి ప్రశాంతత్వాన్ని అవతరించగలుగుతారు. అందుచేత రామచంద్ర ఈ వర్తమానంలో సర్వ విధములైనటువంటి లౌకిక పారలౌకిక ప్రయత్నాలన్నీ చిత్తం యొక్క శుద్ధి కొరకు, చిత్తశుద్ధి పొందటం అనేటువంటి లక్ష్యంతో నిర్వర్తించబడివాక ఆయన రాఘవ ఈ ద్వైత వైషమ్యం అంతా అజ్ఞానం చేతనే ప్రాప్తిస్తోంది. అటువంటి అజ్ఞానాన్ని జయించాలి, వైషమ్యమును నివర్తింపజేసుకుని సమతానందమును పరమాత్మయే సర్వ రూపములుగా ప్రత్యక్ష రూపంగా నాకు కనిపిస్తున్నారు అన్నటువంటి ఒక సమత ఆనంద స్థితిని సంపాదించుకోవాలి. అట్లా సంపాదించుకునే ప్రయత్నమే పురుషార్థం అని పిలుస్తున్నాం. అటువంటి అఖండ అనిర్వచనీయ ఆనందమే ఈ జీవుని యొక్క లక్ష్యం కావాలి. అట్లా ప్రాప్తింపజేసే శాస్త్రాలను, సాధువులను, సత్కర్మలను ఎల్లవెల్లా మనం ఆశ్రయించాలి. ఇప్పుడు రామచంద్రమూర్తి అంటున్నారు, మహర్షి వశిష్ట అసలు దైవం అని ప్రపంచంలో చెప్పుకుంటూ ఉంటున్నారు కదా, దైవం అని దేనిని పిలుస్తున్నారో అది మరికొంత స్పష్టంగా నాకు నిర్వచనం చేసి చెప్పండి. దైవం అంటే శాస్త్రాల్లో కూడా దైవం ఆడబడింది కదా, దైవం అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏమిటి? వశిష్ట మహర్షి సమాధానం చెప్తున్నారు, నాయనా రామచంద్ర ఇదివరకే చెప్పాను, మరొకసారి చెప్తున్నాను విను. ఇత పూర్వపు జన్మలలో చేసిన ప్రయత్నము, చేసిన నిర్వర్తించిన కర్మలలో మిగిలిన వాటితో ఈ లోకానికి మిగిలిపోయి ఏవైతే అనుభవానికి మిగిలిపోయి ఉన్నాయో వాటితో ఈ జీవుడు ఇక్కడ జన్మిస్తున్నాడు. అవి వర్తమాన అనుభవాలకు కారణం అవుతున్నాయి. ఇత పూర్వపు కర్మల యొక్క ప్రభావమునే లోకంలో దైవము అని పేరుతో పిలుస్తున్నారు. దానినే భ్రాంతము అని కూడా అంటారు, దాన్నే అదృష్టం అని కూడా అంటారు. ఎందుకంటే ఎదురుకుండా కనబట్టలేదు. తద్యుక్తమేతదే తస్మిన్ నాస్తి ఆపద వదామహే మూఢై ప్రకల్పితం దైవం మన్యంతే ఏ క్షయంగతాః. కొంతమంది అయ్యో దైవమా ఇదంతా ఇట్లే అయిపోతుంది అని ప్రార్థన కర్మలు మన దృష్టిలో లేవు కాబట్టి దాని యొక్క ప్రభావాన్ని దైవము అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు, ఊరట చెందుతున్నారు. దైవం వల్లే ఇది ఇలా అవుతోంది అనుకుంటున్నారు. వారిని నేనేమనను, వారు ఆ విధంగా దైవము అనేటువంటి శబ్దంతో కించిత్ ఉపయోగించుకుని వర్తమానంలో వచ్చేటువంటి దుఃఖాన్ని జయించడానికి అది ఉపయోగించుకుని ఒక సొలేస్ పొందడానికి అది ఉపయోగిస్తున్నారు. వారి గురించి నేనేమనను, ఎవరైతే ఆహా దైవమా ఈ సంకల్పం చేత కదా మాకు ఈ కష్టాలు వస్తాయి, వర్తమానంలో మాకు రక్షించండి అని ఎవరైనా అన్నారనుకో, అనే భావనతో ఉన్నారనుకో, వారిని నేనేం తప్పు పట్టుకోవట్లేదు, ఓకే దానివల్ల తప్పేం లేదు. అయితే ఎవరైతే మూఢై ప్రకల్పితం దైవం మన్యంతే ఏ క్షయంగతాః, వర్తమాన పురుషకారాన్ని చెయ్యించి తెలియని దైవాన్ని పై ఆపాదించి వర్తమానాన్ని వృధా చేస్తారో వారికి అయ్యా దైవము అనబడినది అడ్డం పెట్టుకుని వర్తమాన పురుషకారాన్ని వృధా చేసుకోకండి అని మాత్రమే గుర్తు చేస్తున్నాను. వర్తమాన పురుషకారమును చెయ్యించి మూఢులచే కల్పించబడినటువంటి అదృష్టము లేక దైవాన్ని పై ఆధారపడి ఉండే వాళ్ళని మాత్రమే నేను ప్రశ్నిస్తున్నాను. అటువంటి అదృష్టం ఎక్కడుంది, ఎక్కడి నుంచి లభిస్తోంది? అదృష్టమును నమ్మి వర్తమానాన్ని నిష్క్రియం చేసుకునే వాళ్ళు క్షయం వైపు పయనిస్తున్నారు అని నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే నిత్యం స్వపౌరుషాదేవ లోక ద్వయహితం భవేత్, నిజ ఇప్పటి పురుషకాలం చేతనే వర్తమాన ప్రయత్నంలో చేతనే ఇహలోకం పరలోకం రెండింటిలో శుభం కలుగుతూ ఉంటే అట్టి స్వకీయమైనటువంటి స్వప్రయత్నం పట్ల శ్రద్ధ లేకుండా దైవంపై ఆధారపడితే వర్తమానం భవిష్యత్తు కూడా దుఃఖమయమే అవుతుందని గుర్తు చేస్తున్నాం. వర్తమానంలో నిర్వర్తించే సత్కర్మలు, సత్కార్యాలు, ప్రాయశ్చిత్త కర్మలు శుభప్రదము అని గమనించి వర్తమానాన్ని ఉత్తమ ప్రయత్నశీలంగా చేసుకోవాలి. ఓ రామచంద్ర, ఈ జీవుడు కార్యశీలుడు కావాలి. హీ మస్ట్ గెట్ డౌన్ టు ఎఫర్ట్. బద్ధకము అశ్రద్ధ ఛేదించాలి. ఎవరైనా ఈ ప్రపంచంలో స్వకీయమైన పురుషకారం చేతనే కోరుకున్న ఫలం లభిస్తూ ఉంటుంది. అంతేగాని ప్రత్యక్షంగా ఎదురుగుండా ఉన్నటువంటి ప్రయత్నాన్ని వదిలిపెట్టి మూఢుడై ఒకడు తెలియని అదృష్టంపై ఆధారపడుతూ వర్తమానాన్ని వృధా చేసుకోవటంలో నిమగ్నుడైతే ఎట్లా? ఓ సుభాషయ రామచంద్ర, ఈ కార్యకారణ సంబంధమైనటువంటి సర్వ సమస్త సంశయాలు వదిలిపెట్టు. నీ యొక్క చిత్త వృత్తి బలం చేత కల్పితం, ఈ చిత్తం యొక్క వృత్తి బలం చేత కల్పితమై నిత్యమైనటువంటి దైవం అనేదాన్ని అపేక్షించి వర్తమాన పురుషకారం విషయంలో అశ్రద్ధ కలిగి ఉండటం నిర్వర్తించకూడదు. ఈ జీవుడి యొక్క చిత్తం శుద్ధి పొందిందా అంతా సుస్పష్టమే అవుతుంది. అయితే చిత్తశుద్ధి లభించేది ఎట్లా? జ్ఞానం వలన. జ్ఞానం ఎలా లభిస్తుంది? శాస్త్ర విహితమైనటువంటి ప్రయత్నం వలన, సత్పురుషుల ఆచరణను అర్థం చేసుకుని ఆ మార్గంలో వెళ్ళటం వల్ల, మహనీయుల బోధను విని దాన్ని అనుసరించడం వల్ల. ప్రయత్న పూర్వకంగా చిత్తశుద్ధి, జ్ఞానం అనే మధుర ఫలాలు హృదయంలో పండించుకోవాలి. అటువంటి నిరంతర ప్రయత్నాన్ని ఆశ్రయించాలి. అందుకై తీవ్ర ఇచ్ఛ కలిగి ఉండాలి. ఓ రామచంద్ర, చిత్తశుద్ధి, జ్ఞానము సంపాదించాలి అనేటువంటి తీవ్ర ఇచ్ఛ, స్ట్రాంగ్ డిజైర్ ఎప్పుడు ఉంటుందో అప్పుడు దానికి సంబంధించిన సాధనలు, వాటికి సంబంధించిన ప్రయత్నాలు వాడంతరవే వచ్చి పడతాయి, సమకూరుతాయి. అటువంటి ప్రయత్న శ్రేణులలో కనపడేటువంటి కార్యక్రమ వ్యవహారాన్నే మనం ఇప్పుడు పౌరుషము, పురుషకారం అని పిలుస్తున్నాం. ఒక మల్ల యుద్ధ వీరుడు ఇంకోటి జయించాలంటే బలము ఉండాలి, తెలివి ఉండాలి. అట్లాగే ఈ జీవుడు కూడా మాయను జయించాలంటే ఉత్తమమైన తపస్సు, ధ్యానము, లోకానికి ఉపకరించేటువంటి కర్మలు, భగవన్ నామస్మరణ, ఇటువంటి ఉత్తమ ప్రయత్నంలోచే చిత్తశుద్ధిని సంపాదించుకోవాలి. అటువంటి చిత్తంతో విచారణ చేస్తే వివేకం వికసిస్తుంది, అంతా అర్థమవుతుంది. కాబట్టి రామచంద్ర, మానవుడైన వాడు మొట్టమొదట బుద్ధిబలంతో పురుషకారాన్ని ఆశ్రయించాలి. సర్వ వేళలా ప్రయత్నశీలుడై ఉండడమే ఉచితం. అప్పుడే మానవ జన్మ సార్థకం అవుతుంది. ఆ ప్రయత్నాలతో శాస్త్రములను, సాధువులను, పండితులను సేవించి ఆ ప్రయత్నములను తీవ్రతను సఫలం చేసుకోవడం కర్తవ్యం. దైవ పౌరుష విచార చారుభిశ్చేదమాచరిత ఆచరితం ఆత్మ పౌరుషం నిత్యమేవ జయతీతి భావితై కార్య ఆర్య జన సేవ యోగ్యమ. ఈ విధంగా మహాత్ములు, మహనీయులు దైవము, పురుషకారము ఈ రెంటి యొక్క బలాబలాలని ఏమిటి విచారణ చేసి పరిశుద్ధమైనటువంటి లక్ష్యంతో వర్తమాన ప్రయత్నాన్ని ఉత్సాహపూరితం చేసుకుంటున్నారు. అందుచేతనే వారు జీవించినంత వరకు ఉత్తమమైనటువంటి ప్రయోజనం పొందుతున్నారు. కనుక నీవు కూడా జ్ఞానసహితమైనటువంటి శ్రవణ మననములను ఆశ్రయించి సర్వదా ఆత్మ ఉద్ధరణకు ఉపక్రమించాలి. స్వాభావికమైనటువంటి వర్తమాన ప్రయత్నమే కార్యసిద్ధి కలగజేస్తుంది అని జీవుడు నమ్మాలి. ఆత్మజ్ఞానులైనటువంటి పండితులు ఉన్నారు, వారు చెప్పేదాన్ని ఉపేక్షిస్తూ రోజులు గడపకూడదు. వారు చెప్పేది విని యోచన చేయాలి. నిత్యానిత్య వివేకం, సత్యాసత్య వివేక రూపమైనటువంటి జ్ఞానం సంపాదించి సత్కర్మాచరణంతో ఈ జనన మరణ రూపమైనటువంటి సంసార భ్రమ అనే రోగం నుంచి ఈ జీవుడు విముక్తి సాధించాలి. శాంతి, సమతాభావాన్ని పెంపొందించుకోవాలి. ఓ ఈ మానవుడా, నీవు ఉత్తమమైనటువంటి ఉపాధిని సంపాదించావు. నిత్యానిత్య వివేకం సంపాదించుకున్నావు. విషయాన్ని సూక్ష్మ బుద్ధితో పరిశీలించగలిగినటువంటి విశేషమైనటువంటి బుద్ధి సంపాదించుకున్నావు. జంతువుల బుద్ధితో పోలిస్తే మానవుని బుద్ధి అత్యంత సునిశ్చితం కదా. అంతేకాదు, అనేక ఉపాయాలకు అవకాశాలకు ఈ జీవితంలో మార్గాలున్నాయి. వాటిని ఆశ్రయించకుండా జీవితాన్ని వ్యర్థపరచుకోవటం తగిన పని. కాబట్టి శ్రద్ధ, ఆసక్తి ఈ రెండితో స్వస్వరూపమైనటువంటి ఆత్మ యందు సమాధానం పొందే లక్ష్యంతో వ్యవహరించాలి. ఈ దుష్ట దృశ్యానికి సంబంధించిన సర్వ వ్యవహారములకు సంబంధించిన ఇంపాక్ట్, వాటి యొక్క ప్రభావం అంతరంగం నుంచి తొలగించి వేసుకోవాలి. దైవం పురుషకారేణ యో నివర్తితుం ఇచ్చతి ఇహవా అముత్ర జగతి స సంపూర్ణాభివాంఛిత. ఎవరైతే తమ యొక్క వర్తమాన పురుషకారంతో అదృష్టం అనబడు దానిని నివారింపజేస్తారో అటువంటి వానికి ఈ ఇహలోకం పరలోకం కూడా అనుకున్నది సిద్ధిస్తుంది, అభీష్టం సిద్ధిస్తుంది. ఏ సముద్యోగం ఉసృజ్య స్థిత దైవ పారాయణ, ఎవరైతే అదృష్టాన్ని నమ్మి ప్రయత్న రహితులై ఉంటారో వాళ్ళు వారికి వారే శత్రువులు, ఆత్మశత్రువులు. వారి యొక్క ధర్మార్థ కామాలు కూడా నాశనం చేసుకుంటున్నారు. ఏ ధర్మమర్థం కామంచ నాశయంతి ఆత్మ విద్విష. ఇక మోక్షం గురించి చెప్పేదే ఉంది. ఓ రామచంద్ర, కనుక పురుషార్థము, కర్మేంద్రియ ప్రవృత్తి, తత్వజ్ఞానము ఒక్కొక్కటి రెండో దానికి ప్రవృత్తి చేసుకుంటూ పోతుంది. ఈ చిత్తం నుంచే ఇంద్రియ ప్రయత్నాలన్నీ బహిర్గతం అవుతున్నాయి. చిత్తాన్ని జాగ్రత్తగా నియమించి ఉత్తమ ప్రయత్నాల వైపు జీవుడు వెళ్ళాలి. ఒకడు చిన్నప్పటి నుంచి ఏ ఏ విషయాల గురించి ఏ ఏ ప్రయత్నాలు చేస్తాడో వాటి ఫలితాలే జీవితంలో సిద్ధిస్తూ ఉంటాయి. ఇక దైవం యొక్క చోటు అని మరే దానికి చోటు ఎక్కడుంది? అంచేతనే పురుషకారమే, ప్రయత్నమే అన్నిటికీ మూల కారణమై ఉన్నది అని మేము సిద్ధాంతీకరించుకుంటున్నాం. అంతేగాని దైవము కాదు అని గుర్తు చేస్తున్నాం. అప్పుడు రామచంద్రమూర్తి అంటున్నారు, మహర్షి, ఇప్పుడు ఒక ఆయన ఇంద్ర పదవిని అలంకరిస్తున్నారు, మూడు లోకాలు పాలిస్తున్నారు, అది దైవం ప్రసాదించలేదా? ఒక ఆయన మహారాజు అవుతున్నాడు ఆయన, అది దైవం ప్రసాదించింది కదా? దైవం ఏమీ ప్రసాదించటం లేదు అంటున్నారు మీరు. ప్రపంచంలో ఒక ప్రచారం, దైవం అన్ని ప్రసాదిస్తోంది అని ఒక ప్రచారం ఉంది కదా. ఓ రాఘవ, ఎవరైనా సరే ఏదైనా సరే తమ యొక్క పురుషకారం చేతనే అది పొందుతున్నారు అని గమనించమని మీకు గుర్తు చేస్తున్నాను. పురుషకాలం వల్లనే ఒక ఆయన బృహస్పతి అయి దేవతలకు గురువు అయ్యాడు. పురుషార్థైన దేవానాం గురువేవ బృహస్పతి, తన యొక్క పురుషకారం చేతనే బృహస్పతి అయి దేవతలకు గురువు అయ్యాడు. అంతేగాని అతనికి ఆ బృహస్పతిత్వం ఎవరో ఊరికే ఇవ్వాల. అలాగే శుక్రాచార్యులు వారు శుక్రు దైత్యే దైత్యేంద్ర గురుతాం పురుషార్థేన చాస్థిత, మరొక జీవుడు శుక్రాచార్యులుగా అయి రాక్షస చక్రవర్తులకు గురువు అయ్యాడు. ఎలా అయ్యారు? స్వకీయమైనటువంటి ప్రయత్నం చేతనే గాని ఎవరు కూడా ఊరికే ఇవ్వలేదు. అలాగే సానుకూల పురుషకారం చేత వారు ఆ ఉత్తమ స్థితులు సంపాదించారు. అలాగే ప్రతికూల పురుషకారం చేత ఉత్తమ స్థితులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. దైన్య దారిద్ర్య దుఃఖార్థాపి సాధో నరోత్తమ పౌరుషేన యత్నేన యాతే దేవేంద్ర తుల్యతాం. దారిద్ర్యము దుఃఖంతో పీడించబడేవాడు తన ప్రయత్నం చేతనే, పురుషకారం చేతనే సంపదలు సంపాదిస్తాడు. అలా కాకుండా కొంతమంది మహాంతో విభవాస్వాదో నానాశ్చర్య సమాశ్రయాః పౌరుషేనైవ దోషేన నరకాతిధిగతాం గతాః. నహుషుడు, కొంతమంది నహుషుడు వంటి వారు తమ యొక్క పురుషకారంతో ఉత్తమోత్తమ స్థితులను, ఇంద్ర పదవిని కూడా సంపాదించిన స్థితిలో తమ యొక్క దుష్ట వ్యతిరిక్త కార్యక్రమాల పురుషకారం చేత నరక గతులను పొందారు. కాబట్టి అధమగతులకు ఉత్తమగతులకు కారణం ప్రయత్నము దోష, లేక ఉత్తమ ప్రయత్నము దోష ప్రయత్నమే అయి ఉన్నాయి అని గమనించు. భావాభావ సహస్రేషు దశాసు వివిధాసు చ సో పౌరుషవసాదేవ నివృత్తాభూత జాతయ. ఈ జీవులకు అనేక వేల వేల కష్టాలు ఆపదలు సంభవిస్తున్నాయి. అవన్నీ ఏ విధంగా జీవిస్తున్నారు? తమ యొక్క వర్తమాన పురుష కారణ చేతనే, ప్రయత్నం చేతనే అది సంపాదిస్తున్నారు కదా. ఇప్పుడు రామచంద్రమూర్తి అంటున్నారు, స్వామి దైవము లేదు, అంతా పురుషకారమే అంటున్నారు కదా. ఒక చిన్న విషయం ముందు చెప్తాను. శాస్త్రాలు దైవం గురించి, నాయన అంతా దైవ కృప, దేవుడి దైవాలే అన్ని లభిస్తూ ఉంటాయి, కనుక దైవాన్ని ప్రార్థించండి, ఆశ్రయించండి, దైవాన్ని పూజించండి అని చెప్తున్నాయి కదా. మరి దైవం ఇస్తున్నది ఏమీ లేదు అని మీరు ప్రతిపాదిస్తున్నారు. ఈ రెండు ఎలా కుదురుతాయి స్వామి? అప్పుడు వశిష్ఠ మహర్షి అంటున్నారు, శాస్త్రాలు ఎందుకు రచించబడ్డాయి? ఈ జీవుడు అశుభ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే అతనిని ఆ అశుభ మార్గం నుంచి నిరోధింపజేసి అతని ప్రయత్నముల ద్వారా, అతని స్వప్రియమైన ప్రయత్నముల చేత శుభ మార్గంలో మరలించడానికే శాస్త్రాలు సాధన మార్గాలను ప్రతిపాదిస్తున్నాయి. శాస్త్రాలు సాధన మార్గాలు చెప్పేది ఎందుకు? మానవుని చక్కదిద్దడానికి. అది సక్రమంగా అర్థం అవగాహన చేసుకోబడుగాక. శాస్త్రాలు చెప్పింది, గురువులు చెప్పింది జాగ్రత్తగా వినబడుగాక. శాస్త్రము గురువులు దైవం నిన్ను కాపాడుతాడు అని చెప్తూ ఉంటారు. అయితే గురుజనులు కూడా ఏమని చెప్తారు? శాస్త్రాలు కూడా ఏం చెప్తాయి? నాయనలారా, శుభదాయకము, అనపాయము, ఉత్తమ ఫలప్రదము అయినటువంటి ఈ క్రియా విశేషాలు చెప్తున్నాం, ఈ విధమైనటువంటి ప్రయత్నం చేయండి అని ఉపదేశిస్తున్నాయి. అంతేగాని దైవమే అన్ని ఇస్తాడు, మీ ఇష్టం వచ్చినట్టు తినండి, తాగండి, హాయిగా ఉండండి అని శాస్త్రాలు చెప్తాయా? మీరు మీ మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి, అడ్డమైన పనులు చేయండి, ఏం పర్వాలేదు, దైవం అన్ని చూసుకుంటాడు అని అని చెప్తున్నారా గురువులు? లేదు. గురువులు ఆయన ఇలా సాధన చేయండి, శాస్త్రానుసారంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించండి, తద్వారా ఉత్తమ ఫలాలు పొందండి అని చెప్తున్నాయి. అనగా శాస్త్రాలు గురువులు కూడా సాధకుణ్ణి ఉత్తమ శుభప్రదమైనటువంటి ప్రయత్నముల్లో నియమిస్తున్నాయి. ఎందుకని? దైవమే అంటే అంతా ఇస్తే ఇక ప్రయత్నం ఎందుకు? దైవమే అంతా ఇస్తాడు, ఇంకేం చేయకండి అని శాస్త్రాలు రాసి ఉండొచ్చు కదా. కార్యక్రమాలు ఎందుకు చెప్పారు? కార్యక్రమాల వల్లే ప్రయోజనాలు వస్తాయి అనే ఉద్దేశంతోనే కదా. అందుకే యథా యథా ప్రయత్నో మే ఫలమాసు తథా తథా, నా ప్రయత్నాలు ఎలా ఉన్నాయో ఈ ఫలితాలు కూడా అలాగే ఉన్నాయి అని జీవుడు గమనించడం మంచిది. గాని ఈలో దైవం అంతా నడుపుకోండి, నా కర్మ ఇంతే అనుకోవడం మాత్రం శాస్త్రం యొక్క ఉద్దేశం కాదు, గురువుల యొక్క ఉద్దేశం కూడా కాదు. జీవుడికి గుర్తు చేస్తున్నాయి శాస్త్రాలు మరియు గురువులు, నీవు ఎటువంటి ప్రయత్నం చేస్తున్నావో ఫలితములు అధికంగానే ఉంటున్నాయి, అందుచేత వర్తమాన ప్రయత్నంలో శ్రద్ధ కలిగి ఉండు అని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, మాడ్యూల్ చేస్తున్నాయి. గురువు దగ్గరికి వెళ్తే ఒకనక ప్రయత్నాన్ని చెప్తారు, శాస్త్రం దగ్గరికి వెళ్తే ఒకనక సాధనని చెప్తారు. ఈ సాధన ప్రయత్నముల మార్గంలో నిన్ను నువ్వు నియమించుకో, అప్పుడు నువ్వు ఉద్ధరించబడతావు అని చెప్తున్నాయే కాని శాస్త్రాలు గాని గురువులు గాని నీ ఇష్టం వచ్చినట్టు ఉండదు, ఉండు, ఏమవుదు, దైవమే అంతా ఇస్తాడు అని చెప్తున్నావా? లేదు కదా. ఎప్పుడైతే ఈ సాధకుడు ఈ లేక ఈ జీవుడు సద్విమర్శ చెయ్యడో అప్పుడు అంతా దైవం వలన, అదృష్టం వలన, ఇతరుల వలన ఈ అశుభాలన్నీ ప్రాప్తిస్తున్నాయి అని అనుకోవడం, వాపోవడం, ఇతరులను దూషించడం, ఇతరులపై నిందించడం, ఇటువంటివన్నీ దుర్గుణాలన్నీ వస్తున్నాయి. ఈ జీవుడు అనేక సార్లు వాళ్ళు అటువంటి వాళ్ళు, వీలిటువంటి వాళ్ళు అని పిచ్చి కాకలు వేస్తున్నాడే గాని నా సామర్థ్యతలో నా ప్రయత్నంలో ఏ లోపాలు ఉన్నాయి అని తనను తాను ప్రశ్నించుకోవటం లేదు, తన లోపాలను గురించి శాస్త్రాలు పరిశీలించటం లేదు, గురువులను సమీపించటం లేదు. ప్రయత్నించకుండానే, పరిశీలించుకోకుండానే ఇతరులపై తప్పు నెట్టుతూ దోష పాతాళత్వానికి సిద్ధపడి అల్ప జన్మలకు తనను తాను త్రోసివేసుకుంటున్నాడు. నేను వాళ్ళ వలన వీళ్ళ వలన ఇదేదో సాధించలేకపోయాను అని పరదోషణకు సిద్ధపడుతున్నాడు. కాని తన యొక్క అప్రయత్నశీలత్వాన్ని అతన్ని గమనించటం లేదు. పౌరుషాద్ దృశ్యతే సిద్ధి పౌరుషాద్ ధీమతాం క్రమః దైవమాస్వాదనా మాత్రం దుఃఖే పేలవ బుద్ధిషు. పురుషకారం చేతనే ప్రయత్నం చేతనే ఏ కార్యమైనా వర్తమానంలో సిద్ధిస్తూ ఉంటుందన్నది అందరికీ సుస్పష్టమే. అందుకనే బుద్ధిమంతులు పురుషకారాన్ని ఆశ్రయించి సర్వ కార్యాలు సర్వ సాధనలు చేస్తారు. ఉత్తమమైనటువంటి జన్మరాహిత్య స్థితి మోక్షస్థితి కూడా వర్తమాన ప్రయత్నం వల్లే లభిస్తుంది అని బుద్ధిమంతులు సిద్ధపడతారు. ఇక దైవం ఆస్వాసన మాత్రం దుఃఖే పేలవ బుద్ధిషు. కొంతమంది బలహీనులు వారికి కష్టాలు సంభవించినప్పుడు వారిని ఓదార్చడానికి మహనీయులు దైవము అనే శబ్దాన్ని ప్రయోగించారే గాని దైవం ఉన్నది అని కాదు. దైవం చూసుకుంటాడు కాని నువ్వు ఈ ప్రయత్నం చేయి అని చెప్తున్నారు కదా. కాబట్టి రామచంద్ర ఈ లోకంలో లేక ఏ లోకంలో అయినా పురుషకారమే ఏ జీవుని పట్ల అయినా ఫలప్రదం అవుతుంది. పురుషకారమే ప్రత్యక్ష ఫలం. అంతేకాని ఎక్కడో తెలియని చోటు నుంచి ఎవరో చేస్తున్నటువంటి కార్యక్రమాల చేత ఏదో జరుగుతోంది అనేది భ్రమ మాత్రమే. అప్పుడు రామచంద్రమూర్తి అంటున్నారు, కానీ అంటే మీరు చెప్పేది ఏంటంటే పురుషకారం చేతనే ఏదైనప్పటికీ సిద్ధిస్తుందా? వశిష్ఠ మహర్షి అన్నారు, అవునయ్యా ఇది సుస్పష్టమే కదా. భోక్త తుచ్యతి నా భోక్త. ఎదుర్కొండ ఆహారం అన్నది, ఆ ఆహారం ఎదుర్కొండా పెట్టుకుని ఆహా పరమాత్మ నాకు ఆకలి వేస్తోంది, ఇక్కడ ఆహారం ఉన్నది, నాకు ఆకలి తొలగుగాక ప్లీజ్ సార్ అని కూర్చుంటే ఆకలి పోతుందా? భుజించే వారికే ఆ తృప్తి ఆకలి తీరడం జరుగుతుంది, భుజించిన వానికి ఆకలి ఎలా తీరుతుందా? దంతా గచ్చతి నా గతి. ఉదర కూర్చుని నేను ఒక 500 గజాల అవతల అక్కడ వస్తువుని నేను పరిశీలించాలి అని ఇక్కడ కూర్చుంటే చూడగలుగుతాడా? నడిచి వెళ్ళి వెళ్ళి చూడాలి. అంతేగాని నడిచి వెళ్లకుండా అక్కడికి ఎలా వెళ్తాడు? నడవగలవాడే వెళ్ళగలడు. కూర్చున్నవాడు ఎలా వెళ్తాడయ్యా? తిన్నవాడికే ఆకలి తీరుతుంది, తినని వాడికి ఆకలి ఎలా తీరుతుందా? వత్తి నచ్చా మనసులో అనేక ఆలోచనలు ఉన్నాయి, అయితే అతను అర్థం చేసుకోవాలి కదా అనుకుంటే అవతల వాళ్ళు అర్థం చేసుకుంటాడా? చెప్పితే అర్థం చేసుకుంటాడు, ఏమీ చెప్పకుండానే అవతల వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు అంటే ఎలా గురుతుంది? వత్తావత్తి నచావత్త. చెప్పని వాడికి మాట్లాడిన వాడికి అతని ఉద్దేశం అవతల వాడికి ఎలా తెలుస్తుంది? ఈ దృష్టాంతం ఎందుకు చెప్పానంటే పౌరుషం సఫలం ఉన్నాం. ఎప్పుడైనా ఏదైనా కర్మ నివర్తించడం వల్లనే పురుషకారం వల్లనే ఏదైనా సిద్ధిస్తోంది అన్నదానికి ఈ దృష్టాంతాలు చెప్పానయ్యా. బుద్ధిమంతులైన వారు పౌరుషాన్ని ఆశ్రయించి అనేక కష్ట స్థితుల నుంచి తమను తాము ఉద్ధరించుకుంటున్నారు. అదృష్టాన్ని నమ్మి ఊరికే కూర్చునే వాళ్ళకి అది ఎలా సిద్ధిస్తుంది? ఏదైనా ఎలా సిద్ధిస్తుందయ్యా? ప్రయత్యంతే ఫలైక భాక్. ఏ వ్యక్తి ఏ విధంగా దేని గురించి ఏ విధమైనటువంటి ప్రయత్నం చేస్తాడో అతడు అటువంటి ప్రయోజనాన్ని పొందుతూ ఉంటాడు. పౌరుష బలం చేతనే కార్యం సిద్ధిస్తూ ఉంటుంది అనేది నిర్వివాదాంశం, నిర్వివాదమైనటువంటి విషయం. ఓ రామ మరల ప్రకటిస్తున్నాను, యో యో యథా ప్రయత్నంతే ఫలైక భాక్ నతూ తూష్ణీం స్థితే నేహ కేనచిత్ ప్రాప్యతే ఫలం. ఏ వ్యక్తి ఏ విధంగా దేని కొరకై ప్రయత్నిస్తాడో దానిని ఆ విధంగా అతను ఫలం పొందుతూ ఉన్నాడు. అంతేకాని తూష్ణీ భావంతో కూర్చుని ఉంటే ఎవరు ఏది సాధించలేడు. ఏ వ్యక్తి అయినా దేని కొరకైనా ప్రయత్నిస్తేనే అది పొందగలడు. ఊరికి కూర్చుంటే ఎలా సిద్ధిస్తుందయ్యా? లేదు కదా. శుభేన పురుషార్థేన శుభమాసాధ్యతే ఫలం. శుభ పురుషకారం చేత శుభప్రదమైనటువంటి కార్యక్రమాల చేత శుభం ప్రాప్తిస్తుంది, అశుభ కర్మల చేత అశుభ కార్యక్రమాల చేత అశుభం ప్రాప్తిస్తుంది. శుభేన పురుషార్థేన శుభం అసాధ్యతే ఫలం. అశుభేన అశుభం రామ యథేచ్ఛసి తథాకురు. నీకు ఎలా ఇష్టమైతే అలా చేయి, యథేచ్ఛసి తథాకురు. నీకు ఏది బాగుంటే అలాగే చేయి. అయితే శుభప్రదమైనటువంటి కార్యక్రమాల చేత శుభం ప్రాప్తిస్తుంది, అశుభమైనటువంటి కర్మల చేత అశుభం ప్రాప్తిస్తుంది. ఇందులో దైవం యొక్క స్థానం ఎక్కడుంది? దైవం అమంగళమైనటువంటి కర్మలు చేస్తూ దైవమా ఉద్ధరించే ఎలా కుదురుతుంది? ఏదైనా కర్మ తప్పక ఫలితాన్ని ఇస్తుంది. శుభకర్మ శుభకర్మ ఫలితాన్ని ఇస్తుంది, అశుభకర్మ అశుభ ఫలితాన్ని ఇస్తుంది. అశుభ ప్రయత్నాలు అమంగళాన్ని ఇచ్చి తీరుతాయి. దీన్ని ఎవరు నిరోధించలేరు. ఇది అప్రతిహత విధాన సాధనం. అందుకే కర్మల విషయంలో శుభకర్మలు ఆచరించడానికి జీవుడు సిద్ధపడాలి, కాని మీరమేషాలు లెక్క పెట్టుకోవడం ఏంటి? అప్పుడు రాజేంద్రమూర్తి అంటున్నారు, మహర్షి మహాశయ, దైవం అని దేనిని అంటున్నా? అది ముందు చెప్పండి. వశిష్ఠ మహర్షి సమాధానం చెప్తున్నారు, నాయన రామ ఓ సభికులారా, ఇతపూర్వ ప్రయత్నముల ప్రభావం చేత దేశానికి కాలానికి అధీనమై ఏ శుభాశుభ ఫలాలు వస్తున్నాయో, అంటే ఈ శుభాశుభ ఫలాలు దే ఆర్ ది రిజల్ట్ ఆఫ్ పాస్ట్ యాక్ట్స్ మాత్రమే. దానికి ఏ కర్మ ఏ ప్రయోజనానికి కారణమవుతోందో చెప్పలే గమనించకపోవడం చేత ఈ దైవము అనేటువంటి, ఇది దైవము దైవికంగా వచ్చింది అనే మాట వచ్చింది. అంతేగాని దైవము అనబడేది ఏదో ఏదో తెలియరాని శక్తి, ఎక్కడో ఉండి వేరే ఏమీ లేకుండా ఊరికే ఇట్ విల్ బీ డ్రాఫ్టింగ్ ది పొజిషన్స్ అండ్ బిలాంగింగ్స్, ఏది లభించాలో ఏది లభించకూడదు ప్రతి జీవుడి పట్ల ఆ దైవం నిర్ణయిస్తోంది అనేది భ్రమ మాత్రమే. అటువంటి బాహ్యమైన దైవం దైవం అనేది ఎక్కడ లేదు. నా దైవం దృశ్యతే దృశ్య నచ లోకాంతర ఉక్తం దైవవిధానేన స్వర్లోకే కర్మణ ఫలం. వర్తమానంలో కర్మ యొక్క ఏ ప్రయోజనాలు సిద్ధిస్తున్నాయో దానికే దైవము అని పేరు పెట్టారు. కానీ దైవము అనేది ఒక కళ కనబడినటువంటి ఏదో శక్తి. నా దైవం దృశ్యతే దృశ్య, దృష్టికి కనబడింది ఇంకొక లోకంలో ఉన్నది అనే ఉద్దేశంతో దైవాన్ని చెప్పలేదు. పురుషో జాయతే లోకే వర్ధతే జీవ్యతే పునః. ఈ పురుషుడు ఈ లోకంలో జన్మిస్తున్నాడు, జన్మించి ఏ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాడు, వాటిని బట్టి కర్మలు ప్రయోజనాలు వస్తున్నాయి, పెరుగుతున్నాడు ముందుసలు అవుతున్నాడు. ఈ కార్యక్రమాలన్నీ చేసే ప్రయత్నాలు వాటి ప్రయోజనాలు ఎదురుకుండా సుస్పష్టంగా కనబడుతూ ఉండగా అదృష్టం అనబడేది ఎక్కడో ఉన్నది అనకూడదు కదా. అన్ని ఎదురుకుండా జరుగుతూ ఉంటే అదృష్టం అనేది ఇంకో చోట ఉన్నదని ఎలా అంటావు? ఈ పురుషుడు ఈ లోకంలోనే జన్మిస్తున్నాడు, పెరుగుతున్నాడు ముసలు అవుతున్నాడు, బాల్యవన వార్ధక్యాలు ప్రత్యక్షానుభవంగా అవుతోంది. అక్కడ అదృష్టం అనేది ప్రత్యక్ష అనుభవం కాదే, ప్రత్యక్ష అనుభవం కానిది ఉన్నదని ఎలా అంటావు? సత్పురుషులైన వాడు పరమార్థములను సాధించి ప్రయత్నాలు అని వాటితో వాటినే పురుషకారము లేక పౌరుషం అంటున్నారు. లౌకికంగా కూడా పురుష ప్రయత్నం వల్లనే అవిష్టాలన్నీ సిద్ధిస్తున్నాయి. అజ్ఞానం చేతనే వైషమ్యాలు మమకారం ఇటువంటి వృత్తులు బయలుదేరుతున్నాయి. ఏ ప్రయత్నాల చేత సర్వ వైషమ్య భావాలు హృదయంలో నివృత్తం అయి తొలగుతాయో, అఖండానందాన్ని ప్రాప్తింపజేస్తాయో, అటువంటి ప్రయత్నాలను పరమ పురుషార్థము అని విజ్ఞులు ఇస్తూ ఉన్నారు. అట్టి పురుషార్థమును ప్రాప్తింపజేయగలిగినటువంటి వివేకులు ఉన్నారు, సత్పురుషులు ఉన్నారు, సత్శాస్త్రములు ఉన్నాయి. వారిని శరణు వేడి వారి చేత బోధింపబడి స్వప్రయత్నాన్ని సుతీక్షణం చేసుకోవడం సంసారబద్ధుడైన మానవుడికి ఇప్పుడు అత్యంత ఆవశ్యకం. సరోవరంలో అందమైన తామరలు వృద్ధి చెందాయి అనుకో, తామరల వల్ల సరోవరానికి అందం, సరోవరం వల్ల తామర పుష్పాలు రెండు శోభిస్తాయి కదా. అలాగే సత్శాస్త్ర సాధు సంగమాల వల్ల బుద్ధి, బుద్ధి వల్ల సత్శాస్త్ర సాధు సంగమాలు శోభిస్తూ ఉంటాయి. అందుచేత బాల్యం నుండి అశ్రద్ధ లేకుండా ఉత్తమమైనటువంటి పురుషకారానికి ఉపక్రమించాలి. ఎవరైతే ప్రయత్నశీలుడై ఉంటాడో అతనే తనను తాను ఉద్ధరించుకోగలడు. అంతేకాదు తన వలె ఇతరులను కూడా ఉద్ధరించగలడు. స్వాత్మయే ప్రయత్నం వల్ల చేకూరుతోంది. ఓ రామచంద్ర, ఈ ప్రపంచమంతా అదృష్టం చేతనే నడుపబడుతోంది అని భ్రమించబడకుండునుగాక. ఏది ఎక్కడ ఏది ఏ విధంగా జరిగినా అంతర్లీనంగా దానికి సంబంధించిన ప్రయత్నమే ఉండి ఉన్నదని గమనించబడుగాక. పౌరుషేణ జితా దైత్యా స్థాపిత భువన క్రియా రచితాని జగంతిహ విష్ణునా నచ దైవతః. పరమాత్మ అయినటువంటి విష్ణుదేవుడు తన యొక్క ప్రయత్నం చేతనే ఈ దుష్టులను శిక్షిస్తున్నాడు, శిష్యులను రక్షిస్తున్నాడు, ఈ లోకాలన్నీ పరిపాలిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, జగత్ రక్షకుడే ఉంటున్నాడు. అంతేగాని అతనికి ఏదో అదృష్టం కలిసి వచ్చి కాదు, అతను ఉత్తమ ప్రయత్నం చేతనే ఆ స్థానంలో ఉండి ఈ లోకాలను రక్షణ చేయడం జరుగుతుంది. అందుచేత నీవు ఎప్పటికీ ఎప్పుడూ కూడా ప్రయత్నశీలుడు అయి ఉండు, సర్వ సంకలను అనుమానాలను వదిలిపెట్టు. ఏ ప్రయత్నం ఉచితమో, దేని చేత వివేకం ప్రవృద్ధం అవుతుందో అటువంటి కార్యక్రమాలు, అటువంటి మార్గాలని నిర్ణయించుకొని ఉత్తమ కర్మలను ఆశ్రయించు. అంతేగాని కొయ్యం చూచి ఇది బావు కాదు కదా, దైవం రక్షిస్తాడా అని లేనిపోని భ్రమలు పొందవద్దు. ఉత్తమమైనటువంటి అవకాశం అయినటువంటి ఈ జీవితాన్ని అనేక మంది జనులు లేనిపోని కల్పనలతో వృధా చేసుకుంటున్నారు అని మేము గమనిస్తున్నాం. ఈ విషయం జనులందరికీ గుర్తు చేస్తున్నాం. రామచంద్రమూర్తి అంటున్నారు, స్వామి దైవము అని జనులు దేనిని దృష్టిలో పెట్టుకుని అంటున్నారు అని విషయం చెప్పండి. అప్పుడు మహర్షి చెప్తున్నారు, ఓ రామచంద్ర, దేనిని దృష్టిలో పెట్టుకుని దైవం అంటున్నారు, ఇక పూర్వమే రెండు మూడు సార్లు చెప్పారు. అయినా ఇంకొక విషయం చెప్తున్నాను ఇక్కడ, అసలు దైవము అని జనులు దేనిని దృష్టిలో పెట్టుకుని సంబోధిస్తున్నారో అది ఎంతగానో తరచి తరచి చూచినా మాకు కనబట్టలేదు. అసలు దైవం లేక అదృష్టం అనేది ఎక్కడున్నది? దాని యొక్క ఆకారం ఏంటి? దాని కార్యక్రమం ఏంటి? దాని చలనం ఏంటి? దాని పరాక్రమం ఏంటి? మేము పరిశీలించాం, అటువంటిది ఏమి కనపడలా జీవుడి పట్ల. అందుచేత అది అంతా మిథ్యా జ్ఞానం చేతనే ఆరూఢమైందని మా అభిప్రాయం. లేదా ఇతర కర్మ పూర్వపు కర్మల ఫలోదకం అవుతున్నప్పుడు దానిని దూరదృష్టి లేనటువంటి సూక్ష్మదృష్టి లేనటువంటి జనులు ఆ దైవం చేతనే ఇదంతా నిర్వర్తించబడుతోంది అనే మాటలు కల్పించబడ్డాయి. అంతకు మించి దైవం అనేది ఎక్కడా ఏది లేదు. పీపుల్ హూ కెనాట్ సీ టూ ఫార్ క్లాసిఫై దెమ్సెల్వ్స్ బై అట్రిబ్యూటింగ్ ది ఇన్సిడెంట్స్ టు అన్నోన్ దైవం. అంతేగాని దైవం అనేది వారు చూచి కాదు, వారు గమనించి కాదు. ఆ దైవమే మాకు ఇదంతా ప్రాప్తింపజేస్తుందంటే దైవం ఎక్కడున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అనేది అంతా అర్థం చేసుకుని చెప్పిన మాట కాదని మాకు సుస్పష్టం అవుతుంది. ఎందుకంటే మేము ఈ విషయం పరిశీలన చేసిన తర్వాత ప్రాణం చూచి ఇది బాగుందేమో అని అనుకుంటున్నట్టుగా దైవమే ఇదంతా కల్పిస్తున్నాడేమో అని ప్రపంచంలో ఒక సుదృఢమైనటువంటి అభిప్రాయం అలా నడుస్తోంది. అంతేగాని అది నిజంగా ఉండి కాదు అని మేము గమనిస్తున్నాం. అయితే ప్రార్థన కర్మల చేత ఈ జీవుడు ఎప్పుడు అస్వతంత్రుడుగా ఉండవలసిందేనా? ఉండవలసిన అవసరం లేదే. లేక దైవం యొక్క చేతిలో మనం కేవలం కీలుబొమ్మ అవ్వవలసిందేనా? దైవం అనగా ప్రార్థన కర్మల ప్రభావమే కదా చెప్పుకున్నాం కదా. అట్లా ప్రార్థన కర్మల యొక్క లేక దైవం యొక్క చేతిలో అస్వతంత్రులమై జీవించవలసిన అవసరం ఉన్నదా అంటే లేదు అని మేము నిర్ద్వంద్వంగా ప్రకటిస్తున్నాం. ఎందుకంటే లోకంలోని దృష్టాంతాలు తీసుకుని చెప్తాను. ఒకడు కొంతకాలం వ్యవహరించాడు అనుకో, జరిగింది ఏదో జరిగింది, ఇప్పుడు తన ప్రాయశ్చిత్త పూర్వమైనటువంటి శుభకర్మలతో తాను చేసిన చెడును తొలగించుకోగలడు కదా, ఇదే అందుకు దృష్టాంతం. ఈ విధంగా పురుషకారం గురించి చెప్తూ ముందు మనకు అప్రయత్నశీలుడు, ప్రయత్నం లేనివాడు అతనికి ఏర్పడబోయే స్థితిగతులు ఏమిటి, కార్యకుశలత, ఈ విషయాలు మనకు తెలియజేస్తారు స్వామివారు తెలియజేస్తారు. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేన మహిన్మహీషాం గో బ్రాహ్మణేభ్య సుఖినో భవంతు లోకాం సమస్తాం శుభమాత్మిత్యం. శుభమగుగాక, శాంతమగుగాక, ఐశ్వర్యమగుగాక, లోక కళ్యాణమగుగాక. కాలే వర్షతు పర్జన్యే పృథివీ సస్యశాలిని ఏషోయం క్షోభరహితో బ్రాహ్మణాత్ సంత నిర్భయా లోక కళ్యాణమస్.